dhamma dhamma kunya bihari gopi jana valla bhagiri varadhari
gopi jana valla
yasoda nandana braja jana ranjana
yasoda nandana braja
jana yamuna tira vanachari
yamuna tira
भागवतम की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते
वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम मोदटि स्कंदम 9వ अध्यायम श्लोकम संख्या 23 भक्त्यावेश्यमनो यस्मिन् वाचा यन्नाम कीर्तयन् त्यजन् कलेवरं योगी मुच्यते कामकर्मभिः तात्पर्यं मरियु भाष्यं कृष्ण कृपामूर्ति एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापकाचार्य तात्पर्यं अनन्य भक्ति चेतनु ध्यानम चेतनु పవిత్రమైన నామకీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించు శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమున అతనిని సర్వవిధములైన కామ్యకర్మల బంధము నుండి ముక్తిని చేయును. భాష్యం: మనస్సును సమస్త ఇతర విషయముల నుండి దూరము గావించి భగవానుడిపై కేంద్రీకరించుటయే యోగమనబడును. వాస్తవమునకు అదియే సమాధి లేదా భగవత్ సేవ యందు 100కి 100 పాళ్ళు నియుక్తమగుట కాగలదు. ఆ విధముగా మనస్సును కేంద్రీకరించి వాడే యోగి అనబడును. అటువంటి యోగి శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మనివేదనమనేది నవవిధ భక్తి మార్గములతో సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవానుని ఆలోచనల యందే తన చిత్తము రుచించు రీతిగా 24 గంటలు భక్తియుక్త సేవలో నియుక్తుడగును. సమాధి యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితిని వర్ణించు విషయమున భగవద్గీత యందు వివరింపబడిన రీతి అటువంటి యోగాభ్యాసము ద్వారా మనుషుడు భగవానునిచే గుర్తింపబడును. అటువంటి దుర్లభుడైన భక్తుడు యోగులందరిలోనూ అత్యుత్తముడని శ్రీకృష్ణుడు పలికియున్నాడు. అట్టి పూర్ణుడైన యోగి భగవత్కరుణచే ఆ దేవదేవుని యందు సంపూర్ణ జ్ఞానముతో మనస్సును కేంద్రీకరింపగలుగును. ఆ విధముగా దేహత్యాగమునకు పూర్వం భగవానుని పవిత్ర నామమును కీర్తించిన యోగి భగవానుని అంతరంగిక శక్తి ద్వారా భౌతిక జీవనము కానీ దాని అనుబంధ విషయము కానీ లేనటువంటి నిత్యలోకములలో ఒకదాని యందు చేర్చున్నాడు. భౌతిక జీవనమున జీవుడు ప్రతి జన్మ యందును కర్మానుసారము త్రివిధ తాపత్రయములకు గురి కావలసి ఉన్నది. విషయ కోరికల వలననే అట్టి భౌతిక జీవనం సంప్రాప్తించుచున్నది. వాస్తవమునకు భక్తియుక్త సేవ ఉన్నది జీవుని సహజ కోరికలను నశింపజేయదు. కేవలము అవి భక్తియుక్త సేవ కొరకై వినియోగింపబడును. ఇదియే ఆధ్యాత్మిక లోకమును చేరవలనను కోరికను సఫలము కావించుచున్నది. భీష్మదేవుడు ఇచ్చట భక్తి యోగం అనేది ప్రత్యేకమైన యోగమును గూర్చియే తెలియజేయుచున్నాడు. భౌతిక దేహమును త్యజించుటకు పూర్వమే శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షముగా తన సమక్షమున దర్శింపగలిగినట్టు భాగ్యశాలి అతడు. కనుకనే ఆ దేవదేవుడు తన దృష్టి అందే నిలవవలనని అతడు రాగల శ్లోకములలో కోరి ఉన్నాడు.
నమో విష్ణు పాదాయ కృష్ణ గరిష్ఠాయ భూతల శ్రీమదేవామీ నమో విష్ణు పాదాయ కృష్ణ భ్రేష్టాయ భూతల శ్రీమదే భక్తి వేదాంత స్వామినితి నామ్ని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఇక్కడ ఈ రోజుల్లో ముఖ్యంగా కలియుగంలో అందరూ రకరకాల యోగాలు, యోగా అంటే బాగా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అసలు యోగా అంటే ఏమిటి, ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారు వివరించారు భాష్యంలో. ఇంకా శరణాగతి కూడా అవసరం. ముందల శ్లోకంలో మనం చూసాం, మొట్టమొదట యోగా అంటే ఏమిటి. యోగా అంటే మనస్సును సమస్త ఇతర విషయముల నుండి దూరం గావించి భగవంతుడి పైన, పరమాత్ముడి పైన కేంద్రీకరించడం. అంటే యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పని, వాళ్ళ మనస్సుని తిరిగి హృదయంలో ఉన్న పరమాత్మ పైన కేంద్రీకరిస్తారు. దానికి అనేక, అంటే దానికి ముందర అనేక దశలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ధారణ, అంటే అష్టాంగ యోగ, హఠయోగ, ఈ విధంగా రకరకాల యోగ. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో, ఎవరు ఏ యోగి నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు. ఏ యోగి నాకు బాగా ప్రియమైన వాడు అని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. యోగి నామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన. అందరిలో సర్వేషాం అంటే అందరి యోగుల్లో మద్గతేన అంతరాత్మన, వాళ్ళ యొక్క అంతరాత్మలో నా యొక్క నన్ను గురించి చింతిస్తూ నా సేవ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. అయితే యోగుల్లో ఎవరు చాలా గొప్పవాళ్ళు అంటే, ఎవరైతే నిరంతరం భగవంతుని నామం కీర్తిస్తూ భగవంతుడి యొక్క సంతృష్టి కోసం సేవ చేస్తూ సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళే అందరికంటే ఉత్తమమైన యోగులు. యోగా అంటే ఇంకా అసలు అర్థం ఏమిటంటే తిరిగి జీవుడికి భగవంతుడితో ఉన్న యోగా అంటే కూడడం, కూడిక అంటే తిరిగి కలపడం. కలపడం అంటే తిరిగి జీవుడు భగవంతుడితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి ఏర్పరచడం, అది యోగా అంటే. అంతేగాని యోగా అంటే ఆరోగ్యం కోసమో లేదా, ఇవన్నీ కూడా యోగ ఆసనాలు అనేకమైనవి ఉన్నాయి. ఎందువలనంటే మొట్టమొదటి స్థాయిలో మన శరీరాన్ని ఎవరైతే శరీర చేతనంలో, దేహ చేతనంలో ఎక్కువగా ఉంటారో వాళ్ళకి నేరుగా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇవ్వలేం కనుక వాళ్ళ కోసం అనేక ఆసనాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అంతేకాకుండా ఎవరైతే ఈ అష్టాంగ యోగ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత దశల్లో, ముందల దశలు, తర్వాత దశలకు వెళ్ళాలంటే, అంటే తిరిగి ధ్యానం చేయాలంటే, మనసును కేంద్రీకరించాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి దశలో అనేకమైన ఆసనాలు అనేవి ఉంటాయి. యమ, నియమ అంటే చేయవలసినవి, కొన్ని చేయకూడనివి, అంటే ఆహార పదార్థాల్లో కానీ మన యొక్క అలవాట్లు కానీ. యమ, నియమ, ఆసన, ధారణ, ధ్యాన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ఈ విధంగా అనేక దశలు ఉన్నాయన్నమాట. అంతేగాని కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, ఇది యోగా, ఇది ఆధ్యాత్మిక జీవితం, కొన్ని ఆసనాలు వేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, మేము కూడా యోగా చేస్తున్నాం, ఇదే ఆధ్యాత్మిక జీవితం అనే భ్రమలో ఉన్నారు అందరూ. నిజానికి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఆత్మ, మనం ఈ శరీరం కాదు అనే జ్ఞానం కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండదు పూర్తిగా. అది కూడా సందేహం ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ చేస్తారు యోగాసనాలు, కానీ మీరు ఆత్మ, భగవంతుడు లేదా శరీరం అంటే ఆలోచించాలి వాళ్ళు, తెలియదు వాళ్ళకి. కొంతమంది తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి ఆ జ్ఞానం లేదు, భగవంతుడు ఉన్నాడా లేడా అనేది కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి యోగా అంటే తిరిగి భగవంతుడితో జీవి సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఏది భక్తియుక్త సేవ ద్వారా. భక్తియుక్త సేవే లక్ష్యం జీవికి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే భక్తిలో సాధన సాధ్య. సాధన అంటే మనం చేసేది, సాధన అంటే దేన్ని అయితే పొందడానికి మనం చేస్తాం అది సాధ్య. సాధ్య అంటే లక్ష్యం, దేని అయితే పొందడానికి చేస్తాం అది సాధన. మరియు లక్ష్యం కూడా భక్తే, భక్తియుక్త సేవే. ఇందులో ఏం పొందడానికి చేస్తాం? తిరిగి సేవ పొందడానికే మనం చేస్తాం, అంతే. అందులో దివ్యమైన ఆనందం ఉంది. అది ఎలా అర్థమవుతుందంటే దాన్ని సాధన చేసినప్పుడే అర్థమవుతుంది. బయట మన ఎవరికి అర్థం కాదు. చూసే చూడడానికి బయట ఇది కూడా భౌతికమైన ప్రక్రియ లాగానే కనిపిస్తూ ఉంటుంది భక్తులు చేసేది. యోగా అంటే ఏమనుకుంటారంటే, లేదా ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంకేమనుకుంటారంటే, జనం మన యొక్క కోరికలన్నీ కూడా పూర్తిగా ఏమి లేకుండా ఉండాలి మన హృదయంలో. కోరికలు లేని స్థితి, కోరికలు లేని స్థితి జీవుడికి ఎప్పుడూ ఉండదు. అసలు అది అసంభవం. ఏదో ఒక కోరిక ఉండాలి. ఏది లేకపోయినా చివరికి ఒక కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏంటి? నేను సంతోషంగా ఉండాలని. ఇది తీసేస్తాం ఎవరి నుంచైనా, మాయావదులైన ఎవరైనా సరే. ఏం కోరుకుంటున్నారు? తిరిగి ఆనందంగా ఉండే స్థితిలో, ఎటువంటి కష్టాలు లేని స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు. కోరిక అనేది ఒక జీవుడి నుండి పూర్తిగా వేరు చేయడం అనేది అసలు జరగదు. అది కానీ ఆ కోరికల్ని శుద్ధి చేయాలి. ఇప్పుడు మన కోరికలు ఏంటి? మన యొక్క ఇంద్రియ భోగం గురించి ఉన్నాయి కోరికలని. కానీ ఈ కోరికలను ఎటువైపు మళ్లించాలి? తిరిగి కృష్ణుడి యొక్క ఇంద్రియ భోగం కోసం, కృష్ణుడి ఇంద్రియముల యొక్క ఆనందం కోసం మనం పనిచేస్తే అది జీవుడి యొక్క చాలా సహజమైన స్థితి. ఆ విధంగా ఉండడం ద్వారా జీవి కూడా ఆనందంగా ఉండగలడు. అదే భక్తియుక్త సేవ. కృష్ణుడి యొక్క ఇంద్రియాల కోసం పనిచేయడం అంటే అది భక్తియుక్త సేవ. కానీ మనం మన యొక్క ఇంద్రియాల కోసం పాటుపడుతున్నంతకాలం దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాన్ని ఎప్పుడు కూడా నిరంతరం అనుభవిస్తూ ఉంటాం. ఇంకా ఏమిటి? ఇదే ఆధ్యాత్మిక లోకమును చేరవలనను కోరికను సఫలం గావించున్నది. ఏది? ఈ కోరిక. ఏ కోరిక? తిరిగి భగవంతుని సంతృష్టిపరచాలనే కోరిక మనలో ఆధ్యాత్మిక లోకానికి చేరవాలనే కోరికని సఫలం చేస్తుంది. ఎందువల్ల? ఎప్పుడైతే సేవ చేస్తామో మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళబడతాం కృష్ణుడి ద్వారా. ఎందువలన? కృష్ణుడు చెప్తుంది, యాంతి దేవవ్రతాదేవాన్ పితృన్ యాంతి పితృవ్రత. మనం ఎటువంటి పనులు అయితే చేస్తామో అటువంటి వాళ్ళతో ఉంటాం మరుజన్మలో. మనం భూత ప్రేత పిశాచాలు చేసే పనులన్నీ చేస్తున్నాం అనుకోండి, ఈ జన్మలో వచ్చే జన్మలో వాళ్ళలో పడతాం. లేదా దేవతల్ని అర్చిస్తూ ఉన్నాం, దేవతల యొక్క లక్షణాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవతల్లో వెళ్తాం. లేదు, కృష్ణుడినే సేవ చేయాలనుకుంటూ ఉన్నాం, నిరంతరం కృష్ణుడికే సేవ చేస్తూ ఉన్నాం, అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఆ యొక్క కోరిక అనేది మనం శుద్ధి చేసుకోవాలి. కృష్ణ చైతన్యం అంటే అంతే. ఇదేదో మనం ఏదో పెద్ద సాధించాల్సిన పూర్తి కోరికలు లేని స్థితికి వెళ్ళడం, బయట వాళ్ళు అనుకోండి, ఇవన్నీ అపోహలు. కోరికలు లేని స్థితికి వెళ్ళలేం. ఉన్నవాటిని మన యొక్క మనకి ఏదైతే ఉందో ప్రవృత్తి, ఇదంతా కూడా ఇదంతా అసహజంగా ఉందన్నమాట, కృత్రిమంగా ఉంది, నిజమైంది కాదు. కానీ మన యొక్క సహజ ప్రవృత్తిని తిరిగి మనం మన హృదయం నుంచి మేలుకొల్పాలి. అంటే ఆహారం తినడం ఉంది, కృష్ణ ప్రసాదం తీసుకుంటాం, చూడాలి కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూస్తాం, వాసన చూడాలి, కృష్ణుడికి అర్పించిన పూలు లేదా తులసి వినాలి, కృష్ణుడి గురించి వింటాం, కృష్ణుడి యొక్క కీర్తనలు వింటాం. ఇవన్నీ మనకి సహజంగా ఉన్నాయి చేయాలనే పని. అంటే మనలో ఏదో ఒకటి చేస్తూ ఉండడం అనేది జీవి యొక్క సహజ లక్షణం. కానీ అది కృష్ణుడి వైపు మళ్ళించాలి. మనం చేసే పనులన్నీ కూడా కృష్ణుడి యొక్క ఆనందం కోసం చేయాలి. అదే శరణాగతి అంటే. శరణాగతి అంటే నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, కృష్ణుడి కోసమే, కృష్ణుడి ఆనందం కోసమే చేస్తూ ఉంటే అదే శరణాగతి. ఇది ఆధ్యాత్మిక జీవనంలో ముందరికి వెళ్ళడానికి ఒక తాళం చెవి లాంటిది. అంటే లక్ష్యం కీ, ముఖ్యమైన పాయింట్ ఇది. ఏమిటి? ప్రతి ఒక్కటి కృష్ణుడి యొక్క ఆనందం కోసం చేయాలి, మరియు వాళ్ళ యొక్క శుద్ధ భక్తుల యొక్క ఆనందం కోసం చేయాలి. ఎందువల్లంటే నిన్న మనం చదువుకున్నాం, కృష్ణుడిని నేరుగా మనం సంతృష్టిపరచలేము, వాళ్ళ యొక్క శుద్ధ భక్తుల ద్వారా సంతృష్టిపరచగలము. కాబట్టి అది మనం ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. అది మనసులో పెట్టుకుంటే మిగతావన్నీ కూడాను వాటంతట అవే సరిపోతాయి అన్నమాట. అంటే ఇది దీనికోసం మనం ప్రయత్నం చేస్తే మిగతావన్నీ కూడా అవే సెట్ అయిపోతాయి. ఇది ముఖ్యం. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే, ఎవరైతే నిరంతరం జీవితంలో అనన్య భక్తి చేతను, ధ్యానం చేతను, పవిత్రమైన నామకీర్తన చేతను భక్తుని మనసునందు సాక్షాత్కరించి శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమును అతన్ని సర్వవిధమైన కార్యకర్మల బంధము నుండి ముక్తిని చేయును. మనం జీవితాంతం ఎవరైతే చేస్తూ ఉంటారో అనన్య భక్తితోటి, ఇక్కడ అనన్య భక్తి అంటే పూర్తిగా శరణాగతి అయిన భక్తుడు అని అర్థం. శరణాగతి అయిన భక్తితోటి చేస్తూ ఉంటారో అతనికి అంత్యకాలంలో మరణ సమయంలో మన యొక్క దేహం మన యొక్క అధీనంలో ఉండదు ఇంద్రియాలు ఇవన్నీ, కానీ కృష్ణుడు సహాయం చేస్తాడు తిరిగి కృష్ణుడిని స్మరించే విధంగా. ఇంకా ఇక్కడ కామ్యకర్మల బంధం నుండి కూడా ముక్తుని చేస్తున్నాడు బద్ధజీవుని. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి. అన్ని ధర్మాలను వదిలిచ్చి నన్ను ఇక్కడనే శరణం అంటే శరణాగతి, శరణాగతి పొందితే అప్పుడు నేను నీకు మోక్షం ఇస్తాను, పాప పుణ్య కర్మల నుండి ముక్తిని చేస్తానని చెప్తున్నాడు. కానీ శరణాగతి ముఖ్యం, కేవలం కృష్ణుడే మన లక్ష్యం, కృష్ణుని ఆనందమే, ఇంకా వేరొకటి కనపడకూడదు ఆ భక్తుడి జీవితంలో. అతనికి ఇంక వేరేం కనపడదు అన్నమాట, అతనే పూర్తిగా శరణాగతి పొందిన భక్తుడు. కాబట్టి శరణాగతితో మనం చేయాలి, శరణాగతి కోసం చేయాలి, శరణాగతి పొందడం కోసం. మిగతా ఇవన్నీ అంటే మనం చేసే నామ కీర్తన ఇవన్నీ కూడాను మనల్ని కృష్ణుడికి శరణాగతుడిని చేయాలి. అంతేగాని ఏదో పై పైన మనం నామం చేస్తాం అన్నీ చేస్తూ ఉంటామంటే కాదు, కేవలం కృష్ణుడి కోసమే. ఇంకా ఏం చేయాలి శరణాగతి అంటే, నిన్న మనం చెప్పుకున్న అందులో రెండు ఉన్నాయి, ఏంటి అనుకూల్యస సంకల్ప అంటే మనకి భక్తికి కృష్ణుడి సేవకి అనుకూలమైన వాటినే తీసుకోవాలి. చాలాసార్లు భక్తులు చెప్తుంటారు ప్రభు నేను చేస్తున్న ఉద్యోగం నాకు సమయం ఎక్కువ లేదు అంటే అప్పుడు ఉద్యోగం వేరే తీసుకోవాలి. నీకు తగింది ఎక్కడైతే మనకి సమయం ఉంటుందో అక్కడ ఆ ఉద్యోగాన్ని తీసుకోవాలి లేదా ఆ వ్యాపారాన్ని తీసుకోవాలి. ఎందువలన అంటే అదే కృష్ణుడు చూసేది, అదే అసలు వీడు నా కోసం ఏం చేస్తున్నాడు ఈ జీవి, అప్పుడు కృష్ణుడు తన యొక్క కృపనిస్తాడు. కానీ మనం అంతా బాగానే ఉంది బాగుంటే చేస్తాం లేదంటే లేదంటే మనలో ఆ భక్తి లేదు, తీవ్రమైన కోరిక లేదు కృష్ణుని సంతృష్టిపరుద్దామని. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరికీ కూడా తీవ్రమైన కోరిక ఉంటుంది అన్నమాట, ప్రతి భక్తుడికి కూడా కృష్ణుని సంతృష్టిపరుద్దామని. మనం మరి తిరిగి భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే అక్కడ వాళ్ళలో ఎలాంటి కోరిక ఉందో మనలో కూడా అలాంటి కోరిక ఉంటేనే మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడే చెప్పుకున్నా ఏంటి, ఏ విధమైన కోరికలు ఏ విధమైన పనులు మనం చేస్తున్నామో అటువంటి వాళ్ళలో మనం చేరతాం మరి జన్మలో. మరి ఇప్పుడు పూర్తిగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కోరిక ఎటువంటిదో అటువంటి దాన్ని మనం పెంపొందించుకుంటే మనం అక్కడికి వెళ్తాం, లేకపోతే ఇక్కడే ఉంటాం. ఇంకా ప్రతికూల్యం అంటే మనకి ప్రతికూలమైంది ఉంది భక్తికి, వాటన్నిటినీ ప్రతికూలేస్తే వర్జనం వదిలేయాలి. ఇది సాధన, ఇదే సాధన అంటే. సాధన అంటే ఏదో ఊరికే ప్రతిరోజు జపం చేస్తున్నాం పోతూ ఉంది అంటే కాదు. వీటన్నిటి వలన ఏమవుతుంది, ఈ విధంగా చేయడం వలన అనర్థాలు మన నుంచి దూరం అవుతాయి. అనర్థాలు అంటే ఏవైతే పనికిరాని ఉన్నాయో మనకి భక్తియుక్త సేవలో అవసరం లేనివి, కృష్ణుడిని ఆనందపరచనివి ఏవైతే మనలో ఉన్నాయో వాటిని మనం దూరం ఎలా చేసుకోగలం, శరణాగతి ద్వారా. శరణాగతి అంటే ఇది, ఇవి చాలా ముఖ్యం. అంటే ఇవి మనం రోజు నిత్యం చేయవచ్చు సాధనలు మన భాగం, ఇదే సాధన అంటే ఇంకేదో కాదు. అప్పుడు మన యొక్క సాధనలో నాణ్యత అనేది పెరుగుతుంది. అంతేగాని మాల్లో ఎక్కువ చేస్తాం ఇవన్నీ చేయడం కాదు, ఏది అనుకూలంగా ఉంది ఏది ప్రతికూలంగా ఉంది అని చూడడం కూడా ముఖ్యం. ఇంకా మనం చెప్పుకున్నాం నిన్న 6 లక్షణాలు, మనం చేసేవన్నీ కూడా నామం చేయడం కానీ లేదా సేవ చేయడం కానీ ఏదైనా కానీ భక్తిలో చేస్తున్నవి ఈ 6 లక్షణాలని మనలో పెంపొందిస్తున్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇదే కృష్ణ చైతన్యం అంటే మన చేతనం ఎలా ఉంది, మన చేతనంలో కృష్ణుడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా ఇంకే దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నామా ప్రతిరోజు, మనకు అర్థమైపోద్ది. ఎందుకు, ఎప్పుడైతే మనకు బాధ కలుగుతుందో అంటే మనం కృష్ణుడి గురించి కృష్ణుని విస్మరించామని అర్థం. అంతే, మనం బాధపడుతున్నాం అంటే కృష్ణుని విస్మరించామని అర్థం. అది ఎటువంటిదైనా ఎటువంటి పరిస్థితులైనా మనం చాలామంది చెప్తారు అదేంటి మా యొక్క ఇంట్లో అందరికి బాగలేదు నేను ఎలా ఆనందంగా భక్తుడు, ఇంకా దాని గురించి దేని గురించి చింతించడు శుద్ధ భక్తుడు. ఎందువలన వాళ్ళ యొక్క కర్మ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క కర్మ అనుభవిస్తున్నారు. అలాని మనం ఒక కుటుంబంలో భాగంగా మన వంతు ఏదైతే చేయాలో కుటుంబానికి అది మనం చేయాలంతే, అంతేగాని దాని నుంచి మనం బాధపడాల్సిన పని లేదు. లేదా అక్కడ ఏదో మంచి జరిగితే దాన్ని నుంచి ఆనందం పొందకూడదు. కేవలం కృషుడి యొక్క సేవలోనే పొందాలి ఆనందం కానీ ఏదైనా కానీ. అదే పరిపూర్ణత మన జీవితం, అదే శరణాగతి. కాబట్టి శరణాగతి పొందడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు. ఇవి మన మనసులో ఉంచుకోవాలి, వీటిని మాత్రం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. దీని ద్వారా మనకు తెలిసిపోతుంది మనం ముందరికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, మన భక్తులు అలానే ఉన్నామా, ఇంకేమైనా మంచి లక్షణాలు వస్తున్నాయా మనలో. ఇది ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. భక్తి అనేది ప్రత్యక్షంగా మనకి మనకు అర్థమైపోతుంది. యోగా కూడా చేసి, ప్రశ్న ఏమిటంటే యోగా కూడా చేసి ఇది చేయొచ్చా? ఇక్కడ ఇది అనేది వేరేది ఏమి లేదు, మనం చేస్తున్నదే భక్తి యోగ, మనం చేస్తున్నదే భక్తి యోగ, ఇదే చేయాలి, ఇంకేది అవసరం లేదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఎవరు నాకు ప్రియులు అని అదే చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఎవరైతే నన్ను యోగినామాపి సర్వేషం మద్గతే అంతరాత్మ, నన్ను అనన్య భక్తితో సేవిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క హృదయాల్లో, వాళ్లే అందరికంటే గొప్ప యోగులు, వాళ్లే నాకు ప్రియులు అని చెప్తూ ఉన్నారు కృష్ణుడు భక్తి యోగంలో 12వ అధ్యాయంలో చెప్తున్నారు. అనేక సార్లు చెప్పారు వీళ్ళు నాకు ప్రియులు, ఎవరైతే అనన్య భక్తితో నన్ను సేవ చేస్తూ ఉన్నారో వాళ్లే నాకు ప్రియులు అని. కాబట్టి ఇంకేదో యోగ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఆసనాలు, హఠ యోగ రకరకాలు ఉన్నాయి, జ్ఞాన యోగ ఇవన్నీ, అవేమీ అవసరం లేదు. భక్తి యోగ అనేది జీవుడి యొక్క సహజమైన స్థితి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సేవ చేస్తూ ఉంటాం, ఇక్కడ కూడా సేవ చేస్తూనే ఉన్నాం, ఏం తేడా లేదు. కొన్నిసార్లు భక్తులు వాళ్ళకి శారీరక ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు వాటిని. ఎందువల్లంటే అది అనుకూలం చేసే సంకల్ప, అంటే మన యొక్క భక్తియుక్త సేవలో మనం తిరిగి నామంలో రుచి పొందడం అనేది ఒక సాధకుడి యొక్క లక్ష్యం. దీనికోసం ఏమైనా మనకు అవసరం ఉంటే వాటిని చేయొచ్చు, తప్పులేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే భక్తులు ఏ చేతనంకి వెళ్తారు, ఆరోగ్య చేతనంలోకి వెళ్ళిపోతారు కృష్ణ చేతనం నుండి. అంటే వాళ్ళకి ఆరోగ్యం గురించే, అంటే రకరకాల మందులు, రకరకాల ఇది అది అన్నీ చేసుకొని, రకరకాల తాగడం తినడం వీటిలో నిమగ్నం అవుతారు. ఎందువల్లంటే ఆరోగ్యం ఆరోగ్యం అని. అందుకని ఎక్కువగా అతిగా ఉండకూడదు అందులో. అందువల్లనే అటువంటి ఏమైనా చేయనప్పుడు మనకి ఎవరి నుంచి శిక్షణ పొందుతున్నాం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ ద్వారా మనం చేస్తే మనం సరైన మార్గంలో ఉంటాం, లేదంటే పక్కకి పోవచ్చు, పోయే అవకాశాలు ఉంటాయి. ప్రశ్న ఏంటంటే నియోగులకి యోగులకి తేడా. నియోగులు అనేది బ్రాహ్మణుల్లో ఒక రకమైన బ్రాహ్మణులు, వాళ్ళు వాళ్ళ నియోగులు అంటారు అంతే. అదేమి ఈ ప్రత్యేకత ఏమి లేదు వాళ్ళలో, వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అందరూ భక్తులని భక్తులు అవ్వాల్సిన పని లేదు. బ్రాహ్మణుడు భక్తుడు అవ్వాలి, అది బ్రాహ్మణుడి యొక్క లక్ష్యం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, నేను ఆత్మని అనే జ్ఞానమే ఉంటుంది మొట్టమొదటి స్థితిలో, అంతే. భగవంతుడి గురించి ఇంకోవాడు వేదాలు ఇవన్నీ చదివి, ఆ వ్యక్తి ఎవరైతే బ్రాహ్మణుడు అయిన వాడు ఉన్నాడు అతను చదివి ఇవన్నీటన్నింటిని గురించి కూలంకుషంగా తత్వత అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక గురువు ద్వారా. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.